9వ అధ్యాయం. క్రీస్తు శిష్యుడిగా నేను నిజమే చెప్తున్నాను. నా మనస్సాక్షి పవిత్రశక్తి ద్వారా నిర్దేశించబడుతుంది. నేను చెప్పేది అబద్ధం కాదు. నా హృదయంలో ఎంతో దుఃఖం, తీరని వేదన ఉన్నాయి. నా సహోదరుల కోసం, అంటే నా బంధువుల కోసం, నేను శాపగ్రస్తుడిగా క్రీస్తు నుండి వేరు చేయబడ్డానికి కూడా సిద్ధమే. వాళ్లే ఇశ్రాయేలీయులు. దేవుడు తన కుమారులుగా దత్తత తీసుకున్నది, గణపరిచింది, ఒప్పందాలు చేసింది, ధర్మశాస్త్రాన్ని, పవిత్ర సేవ చేసే గొప్ప అవకాశాన్నిచ్చింది, వాగ్దానాలు చేసింది వాళ్ళకే. అంతేకాదు, క్రీస్తు ఎవరి నుండైతే వచ్చాడో ఆ పూర్వీకుల వంశస్థులే వీళ్ళు. అన్నిటిపైన అధికారమున్న దేవుడు నిరంతరం స్తుతించబడాలి. ఆమేన్. అయితే దేవుని మాట నెరవేరకుండా పోయిందని దాని అర్థం కాదు. ఎందుకంటే ఇశ్రాయేలుకు పుట్టిన వాళ్ళంతా ఇశ్రాయేలీయులు కాదు. అబ్రహాం సంతానమైనంత మాత్రాన అందరూ పిల్లలు కాదు. అయితే ఇస్సాకు ద్వారా వచ్చేదే నీ సంతానమనబడుతుంది. అంటే అబ్రహాం పిల్లలందరూ దేవుని పిల్లలు కాదు, కాని వాగ్దానం ద్వారా పుట్టిన వాళ్లే అబ్రహాం సంతానంగా ఎంచబడతారు. ఎందుకంటే వచ్చే సంవత్సరం ఈ సమయానికి నేను వస్తాను, అప్పటికి శారాకు ఒక కుమారుడు పుడతాడు అని దేవుడు వాగ్దానం చేశాడు. అంతేకాదు, మన పూర్వీకుడైన ఇస్సాకు ద్వారా రిబ్కా గర్భవతి అయి ఆమె కడుపులో కవల పిల్లలు ఉన్నప్పుడు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. ఆ పిల్లలు ఇంకా పుట్టకముందే, వాళ్ళు మంచిగాని చెడుగాని చేయడం మొదలు పెట్టకముందే తాన్ని ఎవరిని ఎంచుకోబోతున్నాడో దేవుడు ముందే చెప్పాడు. దేవుడు ఒక మనిషి పనుల్ని బట్టి అతన్ని ఎంచుకోడు, కాని తాను ఎవరిని ఎంచుకోవాలనుకుంటే వాళ్ళని ఎంచుకుంటాడు. అందుకే దేవుడు ఆమెతో పెద్దవాడు చిన్నవాడికి దాసునిగా ఉంటాడు అని చెప్పాడు. అంతేకాదు, నేను యాకోబును ప్రేమించాను కాని ఏశావును ద్వేషించాను అని లేఖనాల్లో కూడా రాసి ఉంది. మరైతే ఏమనాలి? దేవుడు అన్యాయస్తుడా? కానే కాదు. ఎందుకంటే ఆయన మోషేతో ఇలా అన్నాడు, నేను ఎవరి మీద కరుణ చూపించాలనుకుంటానో వాళ్ళ మీద కరుణ చూపిస్తాను, ఎవరి మీద కనికరం చూపించాలనుకుంటానో వాళ్ళ మీద కనికరం చూపిస్తాను. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని ఎంచుకోవడం అనేది ఆ వ్యక్తి కోరిక మీదో ప్రయత్నం మీదో ఆధారపడి ఉండదు, కానీ కరుణ గల దేవుడి మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే దేవుడు ఫరోతో, నీ విషయంలో నా బలాన్ని చూపించాలి, భూమంతటా నా పేరు ప్రకటించబడాలి అనే ఒక్క కారణంతోనే నిన్ను ఇంకా ప్రాణాలతో ఉండనిచ్చాను అని అన్నాడని లేఖనాల్లో రాసి ఉంది. కాబట్టి ఆయన కోరుకున్న వాళ్ళ మీద కరుణ చూపిస్తాడు, ఇతరులని తమ హృదయాల్ని కఠినం చేసుకొనిస్తాడు. అలాంటప్పుడు ఆయన ఇంకా ఎందుకు తప్పులు పడుతున్నాడు? ఆయన ఇష్టాన్ని ఎవరు ఎదిరించగలరు అని మీరు నాతో అంటారు. కాని ఓ మనిషి, దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవరు? మట్టిపాత్ర తనను చేసిన వ్యక్తితో నన్నెందుకు ఇలా చేశావు అని అంటుందా? ఒకే మట్టి ముద్ద నుండి ఒక ముఖ్యమైన పాత్రను, ఒక మామూలు పాత్రను చేసే అధికారం కుమ్మరికి లేదా? దేవుడు తన ఉగ్రతను ప్రదర్శించాలని, తన శక్తిని చాటాలని అనుకుని అయినా సరే నాశనానికి తగిన ఉగ్రతా పాత్రలు ఓర్పుతో సహిస్తే ఏంటి? ఆయన అలా చేసింది మహిమ కోసం తాను ముందే సిద్ధం చేసిన కరుణాపాత్రల మీద తన గొప్ప మహిమను చూపించడానికి అయితే, అంటే యూదుల్లో నుండి మాత్రమే కాక అన్యజనుల్లో నుండి కూడా దేవుడు పిలిచిన మన మీద తన గొప్ప మహిమను చూపించడానికి అయితే అప్పుడేంటి? అది హోషేయ పుస్తకంలో ఆయన అన్న ఈ మాటలకు అనుగుణంగా ఉంది. నా ప్రజలు కాని వాళ్ళను నేను నా ప్రజలు అని పిలుస్తాను, ప్రియురాలు కాని స్త్రీని ప్రియురాలు అని పిలుస్తాను. మీరు నా ప్రజలు కాదు అని ఎక్కడైతే వాళ్ళకు చెప్పబడిందో అక్కడే వాళ్ళు జీవం గల దేవుని కుమారులు అని పిలవబడతారు. అంతేకాదు, ఇస్రాయేల్ గురించి యెషయా ఇలా ప్రకటించాడు, ఇస్రాయేల్ ప్రజల సంఖ్య సముద్రపు ఇసుక రేణువులంత ఉన్నా వాళ్ళలో కొంతమందే రక్షించబడతారు. ఎందుకంటే భూమి మీద ఉన్న వాళ్ళను యెహోవా లెక్కడుగుతాడు, ఆయన ఆ పనిని త్వరగా పూర్తి చేస్తాడు. అంతేకాదు, యెషయా ప్రవచించినట్టే సైన్యాలకు అధిపతి అయిన యెహోవా మనకొక సంతానాన్ని మిగల్చకపోయింటే మనం అచ్చం సొదొమలా అవ్వాల్సిన వాళ్ళం, గొమొర్రాల్లా ఉండేవాళ్ళం. మరైతే ఏమనాలి? అన్యజనులు నీతిమంతులవ్వాలని ప్రయత్నించకపోయినా విశ్వాసం కారణంగా దేవుని దృష్టిలో నీతిమంతులయ్యారు. కాని ఇస్రాయేలీయులు ధర్మశాస్త్రం ప్రకారం నీతిమంతులవ్వాలని ప్రయత్నించినా ధర్మశాస్త్రాన్ని పూర్తిగా పాటించలేకపోయారు. ఎందుకని? ఎందుకంటే వాళ్ళు విశ్వాసం ద్వారా కాకుండా పనుల ద్వారా నీతిమంతులవ్వాలని ప్రయత్నించారు. అడ్డురాయి తగిలి పడిపోయారు. దీని గురించి లేఖనాల్లో కూడా ఇలా రాసి ఉంది, ఇదిగో నేను సియోనులో అడ్డురాయిని, అడ్డుబండను పెడుతున్నాను. అయితే దానిమీద విశ్వాసముంచేవాళ్లు నిరాశపడరు.